ఎస్ఎఫ్జి 251వ అనుదిన ఆ ప్రార్థనా సహవాసంగా నేడు కట్టబడ్డ నల్గొండ ఆ యూత్ గర్ల్ సహవాసానికి ఎస్ఎఫ్జి 250 సహవాసాల పక్షంగాను 10 యూత్ సహవాసాల పక్షంగాను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎస్ఎఫ్జి నాయకుల పక్షంగా నేను ఆ శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తున్నాను. అందరూ ఈ పిల్లల కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ మీ సహవాసాల్లో ఉన్న ఎవరి బిడ్డల విషయంలో మీరు తప్పక ప్రార్థన చేస్తే ప్రభు గొప్ప కార్యాలు చేస్తారని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మీరందరూ ఆ పిల్లల కొరకు ప్రార్థన చేయడానికి ముందుగా కొద్ది మాటల చేత మన హృదయాన్ని నింపుకొని ఆ మాటలు ఈ బిడ్డల జీవితాల్లో నెరవేర్పులోకి రావాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం వదుకొద్దాం, దేవుని వాక్యం వదుకొద్దాం. లూకాసువార్త మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనాల్లో చదివిన వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైన సన్నివేశం రాయబడతా ఉంది. తల్లి అయిన ఎలిజబెత్ కొరకు రాయబడుతున్న మాటలు. లూకాసువార్త ప్రారంభ అధ్యాయం, మీరు ప్రార్థన చేయండి. ఆల్రెడీ మనం మత్తయిసువార్త మీద బైబిల్ స్టడీ కొనసాగిస్తూ ఉన్నాం. గతంలో యోహాను సువార్త మీద కూడా కొంతవరకు బైబిల్ స్టడీకి వెళ్ళాం. సువార్తల మీద ఎక్కువగా అవగాహన కలిగి ఉండాలన్నది వ్యక్తిగతంగా నా ఆశ. యేసుక్రీస్తు ప్రభు రావడానికి ముందు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు నిరీక్షించారు ఆయన వస్తాడు, అరుణోదయ దర్శనం కలుగుతుంది, వెలుగు ఉదయిస్తుంది అని వాళ్ళు ఎదురు చూశారు. ఆ ఎదురు చూస్తూ రాసిన మాటలు, రాసిన ప్రవచనాలు అవన్నీ మనకి ఆ క్లారిటీ ఇవ్వు, నిరీక్షణ పుట్టిస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు నిర్ణయ కాల ముందు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నేరుగా మాట్లాడిన మాటలు, ఆయన నేరుగా మాట్లాడిన మాటలు మనం సరైన అవగాహన కలిగి ఉండడం అవసరం. కాబట్టి ప్రభుత్వమైతే లూకాసు వార్తలో చాలా విషయాలు వైద్యుడైన లూకా గారు 4 సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలు యేసుక్రీస్తు ప్రభుని చూసిన వారు రాస్తే, లూకా ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభుని చూసిన వాడు కాదు, ఆయన చూడలేదు. కానీ ఆయన గుచ్చిన సమాచారం చాలా మంది రాయడం పనుకుంటే ఆయన కూడా రాయాలని ఆశపడ్డాడు. తనదైన శైలిలో డాక్టర్ గారు ఎలాగైతే ప్రొసీజర్ ప్రకారంగా ట్రీట్ చేస్తాడో, లేకపోతే సిస్టమేటిక్ గా ఆలోచిస్తాడో, అట్లాగే విషయాలన్నీ కూడా చాలా హత్తుకునేటట్లుగా రాయడానికి ప్రభు ఆయన వాడుకున్నారు. దాన్ని ఈ గ్రంథం ప్రారంభంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయము 1వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయము 1వ వచనం 3వ లైన్ చదువుతా ఉన్నాను. వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు గనక, చాలా మంది రాశారు, అవన్నీ గ్రంథస్థం చేయబడలేదు, అందులో ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్స్ మాత్రమే తీసుకున్నారు. అయితే ఈయనంటాడు, వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు గనక నీవు ఉపదేశింపబడ్డ సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటన్నిటి నుంచి మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకున్న నేనను నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. థియోఫిల ఆ పేరుతోటి అది ఘనత వహించిన అని ఆయన లూకా గారు చాలా ఆధిక్యత కలిగిన స్థాయిలోనే వైద్యుడిగా పై స్థాయిలో ఉన్నాయన ఘనత వహించిన థియోఫిలకు రాస్తూ, ఇది నువ్వు చదవాలి, ఇది నీకు తెలియాలి, చాలా మంది రాస్తున్నారు, నేను కూడా అవన్నీ తెలుసుకొని పరిష్కారంగా తరచి తెలుసుకొని వాటన్నిటి నుంచి రాయాలి, నీకు చెప్పాలి అని ఆశపడుతున్నానని ఆయన గొప్ప వాంఛతో ఈ విషయాలు రాశాడు. ఈ మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు రావడానికి ముందు యేసుక్రీస్తు వచ్చే ఆయన యేసుక్రీస్తు ప్రభువే అని చెప్పడానికి ఒక కీలకమైన ప్రవచనం రాయబడింది. ఆ ప్రవచనం నెరవేర్పును మనం ఇక్కడ చూస్తాం. ఆ ప్రవచన యొక్క నెరవేర్పును ఇక్కడ చూస్తాం. యెషయా గ్రంథం 40:3-5 రాయబడ్డ వాక్య భాగం. ఇక్కడ అదే వాక్య భాగాన్ని కోట్ చేస్తూ ఆయన నెరవేర్పు ఇక్కడ జరుగుతున్నట్టుగా లేఖనాల్లో మనం చూడగలం. లూకాసువార్త 3:3-6 యెషయా గ్రంథం 40 ఉన్న ప్రవచన యొక్క నెరవేర్పు చదువుతా ఉన్నాను. లూకాసువార్త 3:3-6 అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తీసం పొందవనని యోర్ధాను నది ప్రదేశమందంతట ప్రకటించుచుండెను. యోహాను గారి గురించి రాయబడుతున్న మాట. ఈ యోహాను కొరకు ప్రవక్త అయిన యెషయా ఇలా రాశాడు. తర్వాత మాటలు, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవులు సరాలం చేయుడి, ప్రతి పల్లము పోడ్చుబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గాలు తిననివ్వగును, కరుకు మార్గములు నుననివ్వగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగెను. కాబట్టి ప్రవక్త అయిన యెషయా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి 53 యెషయా గ్రంథంలో రాశాడు. ఆయన వదక తేబడ్డ గొర్రె పిల్ల. 40 ఆయన రావడానికి ముందు ఆయనకు మార్గాన్ని సిద్ధపరిచే ఆయన ఫోర్ రన్నర్, ఆయన గురించి ముందుగా ప్రకటించే ఆయన ఏలియా వంటి ప్రవక్త, ఏలియా వంటి ఆత్మయు శక్తియు కలిగిన ప్రవక్త వస్తాడు అన్నది యెషయా ప్రవచనం. ఇంకా మనం మాట్లాడాల్సి వస్తే నూతన నిబంధన గ్రంథాన్ని, పాత నిబంధన గ్రంథాన్ని మధ్య, మలాఖీ సువార్తకి మత్తయి సువార్తకి మధ్య ఒక పేపర్ ఉంటుంది. ఆ ఒక పేపరు ఆ విభజన కాలమాన ప్రకారంగా చూస్తే 400 నిశ్శబ్ద కాలము, సైలెంట్ పీరియడ్ అని బైబిల్ పండితులు మాట్లాడతారు. ఈ 400 ముందు దేవుని వాక్యం ఎట్లాగ ఆగిపోయిందంటే మలాఖీ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు రాబోతా ఉన్న బాప్తిస్మిచ్చు యోహాను గురించిన విశేషమైన సంగతులు రాయబడ్డాయి. మలాఖీ గ్రంథంలో రాయబడ్డ ఆ మాటలు మనకు అర్థం కావాలి. అందులో మలాఖీ గ్రంథం 1:3 ఆ మాట ఉంది, 3:3 ఆ మాటలు ఉన్నాయి, 4:3 కూడా ఆ మాటలున్నాయి. సో మలాఖీ గ్రంథంలో ఉన్న విషయాలు మనం చూస్తూ దాన్ని సువార్తల్లో చూడగలిగితే ఎంత ప్రాముఖ్యమైనదో బాప్తిస్మిచ్చు యోహాను యొక్క రాకడ ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థమవుతుంది. కాబట్టి మలాఖీ గ్రంథం 4:3 ఇలా ముగించబడింది. మలాఖీ గ్రంథం 4:2 అయితే నా నామమందు భయభక్తులు గలవారు ఒక మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలగచేయును, గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. కాదు, నీతి సూర్యుడు ఉదయిస్తాడు అన్నది 4:3 నిరీక్షణ పుట్టించిన మాటలైతే ఆయన రావడానికి ముందు 3:1 ఇలా రాయబడింది. మలాఖీ గ్రంథం 3:1 ఇలా రాయబడింది, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చిచున్నాడని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన వాగ్దానం చేయబడ్డ ప్రభు ఆయన హఠాత్తుగా వస్తాడు, ఆయనకు ముందు ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. కాబట్టి యెషయా గ్రంథంలోను మలాఖీ గ్రంథంలోను మిఖా గ్రంథంలో కూడా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక గురించి ప్రవక్తలు మాట్లాడుతూ వచ్చే ఆయనకు ముందుగా మరొక ఆయన మార్గాన్ని సిద్ధపరిచేవాడు, ఆయన పరిచయం చేసేవాడు, ఆయన్ని జనానికి చూపించేవాడు ముందుగా రాబోతున్నాడని బాప్తిస్మిచ్ యోహాను కొరకు ప్రవచనాలు రాయబడ్డాయి. లూకా సువార్త మొదటి మీద మనం మొదటి వచనం నుంచి 25 వచనాలు చదువుకున్నాం. ప్రభుచితమైతే ఈ కొద్ది సమయంలోనే 25 వచనాల మీద కొంత అవగాహన కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత మీరు ధ్యానపూర్వకంగా ఎక్కువ సమయాన్ని కూర్చొని ఆలోచించగలిగితే చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. నేను కీలకమైన విషయాలు ప్రస్తావిస్తాను. అందులో యేసుక్రీస్తు ప్రభు రావాలి, ఆయన రావడానికి ముందు మరొక మార్గాన్ని సిద్ధపరచు దూత రావాలి, దూత అంటే మెసెంజర్, మరొక ప్రవక్త రావాలి. ఆ ప్రవక్తలందరిలో చివరి ప్రవక్తగా పిలువబడుతున్న బాప్తిస్మి యోహాను దేవుడు ఈ లోకానికి పంపాలనుకున్నప్పుడు దేవుడు ఒక కుటుంబాన్ని ఎంపిక చేసుకున్నాడు. దాన్ని 5వ వచనం నుంచి 7వ వచనాల్లో మనం చూస్తాం. 5వ వచనం నుంచి 7వ వచనాల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్న కుటుంబం ఎవరు? ఆ కుటుంబం అంటే ఎలిజబెత్తు జకరియాల కుటుంబం. నేను ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసే మాట, మన జీవితాలు దేవునికి ఏదో రకంగా ఉపయోగపడకపోతే ఆయన బిగ్ పిక్చర్ లో దేవుడు కలిగి ఉన్న విశ్వ ప్రణాళికలో నువ్వు నేను ఒక ప్రత్యేకమైన సంకల్పంతో భూమి మీద ఉన్నాం. ఆయన మన కోసం మాట్లాడుతూ మన తల వెంట్రుకలన్నీ లెక్కించాను అన్నాడు. మనమేమి యాక్సిడెంటల్ గా రాలే, మనందరి జననం వెనకాల దేవుని ప్రత్యేకమైన ప్రణాళిక 139వ కీర్తన 16వ వచనంలో రాయబడింది. పిండముగా ఉండగానే ఆయన మనల్ని చూశాడు, మన దినాలు ఆయన గ్రంథంలో రాశాడు. దాన్ని ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ముందుగా మన కొరకు సత్క్రియలు సిద్ధపరిచాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ముందుగా ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. మనం ఆ ప్లాన్ లో ఎంత చేయాలో, ఏమి చేయాలో, అలాంటి వాతావరణంలో అలాంటి కెపాసిటీస్ తో మనల్ని ఆ ప్రాంతాల్లోకి తీసుకొచ్చాడు. ఒకవేళ ఏ కారణం లేకుండా అకారణముగా గాలి ఇటు వీస్తే అటు ఊబుసలాడుతూ జీవితానికి జీవితంలో దేవుడి ప్రణాళిక అర్థం కాకుండా మనం జీవించేస్తే మాత్రం ఖచ్చితంగా మనం జీవితాన్ని వృధా చేసుకున్నట్టు ప్రభు ప్రణాళిక తప్పిపోయాం. కాబట్టి ఆ ప్రభు మెచ్చుతాడు అనుకోవడానికి మాత్రం వీల్లేదు. కాబట్టి గ్రంథం అంతట్లో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో ఎలిజబెత్ జకరియాలు కూడా ఉన్నారు. కానీ ఎలిజబెత్ జకరియాల జీవితంలో దేవుడు ప్రణాళిక నెరవేర్పులోకి వచ్చేసరికి మాత్రం పరిస్థితులు గ్రంథంలో మనం ఎలా చదువుతున్నామంటే నిజంగా హోప్లెస్. వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. రండి, లూకా సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం. యూదయ దేశపు రాజైన ఏరోది దినాలలో అబియా తరగతిలో ఉన్న జకరియా అని ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వారి వంశావళి రాయబడింది. వారు యాజక వంశానికి చెందినవారు, అహరోను క్రమానికి చెందినవారు. మనం ఎరుగుతూ యాజకులు చేయాల్సిన పని ఏంటో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడింది. దేవుని మందిర పరిచర్య, చాలా పనులు, ఏ పని చేసినా దేవుడికి మహిమ రావటం అన్నది కొత్త నిబంధనలో ఆ సత్యాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాం. గాని పాత నిబంధన గ్రంథంలో దేవుని పరిచర్య అన్నప్పుడు అది ప్రధానంగా లేవీరు చేసేవారు మందిర పరిచర్య. అందులో ఆ దశమ భాగాలు ఇవ్వటం ద్వారా మిగతా వాళ్ళు పాలి భాగస్థులు అయ్యేవారు. కాబట్టి జకరియా ఎలిజబెత్లు దేవుని మందిర పరిచర్య చేసే స్థాయిలో ఉన్నారు. కానీ ఆలోచించాల్సిన మాట, వారు దేవుని పరిచర్య చేస్తున్నారు అన్న మాట బాగుంది. ఆరో వచనం, వీరిద్దరు ఆ భార్యాభర్తలు ఎలాంటి ఆదర్శ దంపతులు అంటే, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుడు మనల్ని వాడుకోవటం అందరికీ ఆశ ఉంటది, కాని దేవుడు అందరినీ వాడుకోడు. వాడుకోవడానికి మన అర్హతను కూడా ఆయన కలిగి ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. దీన్ని గాడ్ సావర్నిటీ, మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ అంటాం. అంతా దేవుడే చేస్తాడు, నో, అంతా దేవుడే చేయగలడు కాని చేయడు. దేవుడు తాను చేసేటప్పుడు పక్షపాతం లేకుండా ఆయన చేయడానికి కొన్ని ప్రమాణాలు గ్రంథంలో పెట్టాడు. ఆ ప్రమాణాల ప్రకారంగా ఎవరైతే ఉండడానికి ఇష్టపడతా ఉంటారో, ప్రధానమైనది దేవుని భయం. దేవుని భయం, దేవుని దృష్టికి పరిశుద్ధులుగా జీవించటం, దేవుని కట్టడలను ఆజ్ఞలను పాటించటం. కాబట్టి మనం దేవుని ఏర్పాటులో నువ్వు ఫిట్ అవ్వాలంటే, మేబీ ఎదుగుతున్న పిల్లలు, యవన బిడ్డలు, అబ్బాయిలు, అమ్మాయిల జీవితంలో చాలా మంది పెద్దలు వాళ్ళని ప్రోత్సహించడానికి వాట్ ఈజ్ యువర్ లైఫ్ అంబిషన్ అన్న ప్రశ్న వాళ్ళు అడిగినప్పుడు ఏదో ఒకటి చెప్పాలి. పక్కవాడు డాక్టర్ అవ్వాలనుకున్నాడు, కలెక్టర్ అవ్వాలనుకున్నారు, ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, సైంటిస్ట్ అవ్వాలనుకున్నారు. కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి. కానీ బైబిల్ గ్రంథ ప్రకారంగా వాట్ ఈజ్ యువర్ లైఫ్ అంబిషన్ అని ఒకవేళ మనల్ని అడిగితే, దేవుడు నన్ను వాడుకోవాలి, ఒక పాత్రగా వాడుకోవాలి, ఆయన చేతిలో వాడబడాలి. అది ఆది కాండం నుంచి మనం ప్రకటన గ్రంథం వరకు ఆ సత్యాలు చూస్తాం, ఆ సత్యం చూస్తాం. మోషేను ఆయన ఒక పర్పస్తో పుట్టించాడు, ఆ పర్పస్తో వాడుకున్నాడు. అట్లాగే యోసేపు, అట్లాగే నెహెమయా, అట్లాగే ఎలిజబెత్, అలాగే ప్రతి ఒక్కరి జీవితాలు, జకరియా ఎలిజబెత్లు కూడా, మరియా యోసేపులు కూడా. మనం చాలాసార్లు ఏం చేస్తున్నామంటే, దేవుణ్ణి మన ప్లాన్లో ఫిట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. దేవుడు మన ప్లాన్ ఫుల్ఫిల్ అవ్వడానికి ఆయన హెల్ప్ చేయాలి, ఆయన ప్లస్ చేయాలి. మా అమ్మ ఏదో చెప్పింది, మా నాన్న ఏదో చెప్పాడు, నేను కూడా ఏదో ఒక ప్లాన్ వేసుకున్నాను. నా ప్లాన్ ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు నాకు హెల్ప్ చేయాలి. అందుకోసమే నేను ప్రార్థనకు వచ్చాను, అందుకోసమే నేను ప్రభువు నమ్ముకున్నాను. దేవుని వాక్యం ఏమంటుందంటే, మన ప్లాన్లు చాలా చిన్నవి, రేపేమవుతుందో మనకు తెలియదు. మన ప్లాన్లు చాలా త్వరగా చెరిగిపోతాయి. కానీ దేవుని ప్రణాళికలు మన పట్ల కలిగి ఉన్నవి, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన ప్రణాళికలు ఆయన. ఇది మనకు అర్థం కావు. యోసేపు ఎక్కడో పుట్టినవాడు, అమ్మబడ్డ బానిస, అట్లాంటి బానిస ఐగుప్తు లాంటి సివిలైజ్డ్ నేషన్ కి ప్రధాని కావటం. దేవుడు సంకల్పించాడు అనడానికి ముందుగానే దర్శనాలు చూపించాడు. ఆ దర్శనాలు అక్షర సత్యాలుగా నెరవేర్పు చూసేసరికి, ఇది కష్టపడి యోసేపు సంపాదించిన సక్సెస్ అంటే, దేవుడు ఉద్దేశించాడు అది యోసేపు జీవితంలో నెరవేర్పు చూస్తాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఇలా అన్నాడు ఆయన. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనం, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దయచేసి మనం ఏదనుకున్నామో అదే జరగాలి అని దేవుణ్ణి శోధించటం విశ్వాసికి తగినది కాదు. మనమేమనుకుంటామంటే, అయ్యా నాది చాలా చిన్న మట్టి మెదడు, నాకు ఈవెన్ రేపు ఏం జరుగుతుందో కూడా తెలియదు, నేను చాలా పరిమితి కలిగిన అమ్మాయిని, కానీ నువ్వు అనంత జ్ఞానివి. యుఆర్ ఓమ్నిసియంట్ గాడ్. భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ఎరిగిన దేవుడు నువ్వు, భవిష్యత్తుని ఎరిగిన దేవుడు. నన్ను ఎలా ఉండాలి అనుకున్నావో, నన్ను ఎలా చూడాలి అనుకున్నావో, అలా ఉండడానికి నాకు మీరు సహాయం చేయండి అని ఎప్పుడైతే మనం ఫ్లెక్సిబుల్గా, టీచబుల్గా, ఆయన చేతిలో మరల్చబడే పాత్రగా, కుండగా మౌల్డ్ అవడానికి ఇష్టపడతామో, ఆయన దాన్ని చక్కగా డిజైన్ చేసి ఆయన ఉద్దేశించినట్లుగా వాడుకుంటాడు. ఆ మాటలే మాట్లాడుతున్నాడు యెషయా గ్రంథం 55:8 9 ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. కాబట్టి దయచేసి మన ప్లాన్స్ ఫుల్ఫిల్ చేయడానికి ప్రభుని వాడుకోవడం కంటే కూడా మన ప్లాన్స్ ను తీసుకొచ్చి ప్రభు పాదాలు దగ్గర పెట్టి, నువ్వు దీన్ని మార్చేయ, నువ్వు దీన్ని మొత్తం తీసేస్తే తీసే, లేదా ఆమోదముద్ర వేయి అని ప్రభు ముందు ఉండటం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. సామెతల గ్రంథంలో ఒక మాట మనం చదవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయము 5వచనం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ ప్రణాళికలు కాదు, నీ బుద్ధి కాదు, నీ జ్ఞానం కాదు, ఎవరో బయట వాళ్ళు చెప్పింది కూడా కాదు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనది కారణ ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలం చేయును. నేను జ్ఞానిని కదా అని అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. పరిశుద్ధ దేవుడు పరిశుద్ధంగా ఉండమన్నాడు. పరిశుద్ధతను కోరుకో. నీతి కలిగిన దేవుడు నీతిగా జీవించమన్నాడు. దాన్నే కోరుకో. మనం ఆల్రెడీ మైండ్లో ఏదో ఒక ప్లాన్ కలిగి ఆ ప్లాన్ ప్రకారంగా ఆ ప్లాన్ నెరవేర్పుకు దేవుడు హెల్ప్ చేయాలనుకున్న ఉద్దేశంతో మనం ఉంటే దేవుడు వాడుకోడు, దేవుడు జరిగించడు, డిసప్పాయింట్ అవుతాము. ఇది మాత్రం నేను ఎలిజబెత్ జకరియాల జీవితంలో నుంచి, మరియా జీవితంలో నుంచి, ఈ లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఆ 2 జీవితాలు రాయబడ్డాయి. ఆ 2 జీవితాల్లో నుంచి వాళ్ళనుకున్న ప్రణాళిక కాదు, దేవుడు అనుకున్న ప్రణాళిక. పైగా ఎంత ధన్యత, స్త్రీలు కనిన వారిలో యోహాని కంటే గొప్పవాడు పుట్టలేదు. అంత గొప్ప ప్రవక్తకు జన్మనిచ్చి తాను ధన్యురాలిగా ఎలిజబెత్ మార్చబడింది. కారణం కంప్లీట్ సబ్మిషన్, పూర్తిగా అంకితమైపోయిన జీవితముగా ఆ దాసురాల జీవితాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనంలో వీరిద్దరూ భార్యాభర్తలు, ఇద్దరు యాజక వృత్తిలో ఉన్నవారు, దేవుని పరిచయంలో ఉన్నవారు, వారు ఎంత యథార్థంగా ఉన్నారో. ఈ మాట నేటి సేవకులకు అప్లై చేస్తే లేదు, వాళ్ళకి బాగా వాక్యం తెలుసు, వారు అన్ని విషయాల్లో ముందుండాలి. అలా ఉన్నవారిని వేళ్ల మీద లెక్కలు పెట్టచ్చు. ఎస్ఎఫ్జేలు నాయకత్వ బాధ్యతలు తీసుకున్నవారు, మనం రోజు 3 పూట్ల వాక్యం వింటూ ట్రైనింగ్ లో అవుతూ బాగా వాక్యాన్ని ఎరిగిన వారు, ఖచ్చితంగా మన జీవితం మీద దాని ఇంపాక్ట్ ఉండాలి, మార్పు ఉండాలి. వీరైతే సకలమైన ఆజ్ఞలు చొప్పున కొన్ని అని రాయబోట్ల, అన్ని ఏ విషయాన్ని వారు బైపాస్ చేయట్లేదు, ఓవర్లుక్ చేయట్లేదు. సకలమైన ఆజ్ఞలు చొప్పునను న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకొనచ్చు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిది. ఒకవేళ దేవుని దృష్టిలో పడాలి అని మనం అనుకోకపోతే, దేవుడు చూస్తున్నాడు అనే స్పృహ లేకపోతే, నేను చాలా ప్రాముఖ్యమైన మాట యోసేపు జీవితం. యోసేపును ఎవరు చూస్తున్నారు అన్నది యోసేపుకి అర్థమైంది. దేవుని దృష్టికి నేనెట్లా ఇంత ఘోరమైన దుష్కార్యం చేస్తా. ఎవరికాల ముందు సాతాను పాపంలో పడేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ యవనస్తుడికున్న స్పృహ, దేవుని దృష్టికి నేను నిరపరాధిగా ఉండాలి, షడ్రాకు మాషకు అభిద్నగోలును శత్రువు వాళ్ళని ఆ విగ్రహారాధన వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము ఆయన దృష్టికి నిరపరాధులుగా ఉండాలి స్టాండ్ తీసుకున్నారు. కాబట్టి జకరియా ఎలిజబెత్తులు వారిద్దరూ ఎంత చక్కటి అన్యోన్యత. మనం ఆదికాండం ప్రారంభ అధ్యాయంలో 2వ అధ్యాయంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహకారం చేయాలి, సహాయం చేయాలని మేడమ్ను ఆడంకి ఇచ్చాడు. ఒకరైతే కాదు, ఇద్దరైతే బలంగా నా చిత్తం చేస్తారు అన్నది దేవుని ఉద్దేశం. అక్కడే సాతాను బలంగా పనిచేసి దేవుడికి అవిధేయులుగా మార్చిన విషయాలు చూస్తాం. కానీ కొత్త నిబంధన గ్రంథం యొక్క ప్రారంభం ఎలా కనబడుతుందంటే విధేయత కలిగిన భార్యభర్తలు ఎలిజబెత్తు, జకర్యా, విధేయత కలిగిన భార్యభర్తలు మరియా, యోసేపులు. యవనస్తులు చాలా విధేయత చూపిస్తున్నారు, వృద్ధులు చాలా విధేయత చూపిస్తున్నారు. కాబట్టి కొత్త నిబంధనలో మనం చూడగలుగుతున్న విషయం ఏంటంటే దేవుని బిడ్డలు మరియ జీవితం అద్భుతం. మనం ఎరిగిన జీవితం సంపూర్ణ సమర్పణ. ఆయన వాడుకోవడమే జీవితానికి ధన్యత. నష్టం ఎంతైనా పర్ల, వెల ఎంతైనా పర్ల, శ్రమ ఏదైనా పర్ల, తను భవిష్యత్తులో ఎన్ని నిందలు ఎన్ని శ్రమలు అనుభవించాల్సి వచ్చినా ఆయన వాడుకుంటాను అన్నప్పుడు ఆయన చేతిలో వాడబడడం కంటే నా జీవితానికి ధన్యత ఉందని ఆమె సమర్పణ లుకాసువార్త 37వ అధ్యాయంలో తల్లి మాట్లాడుతూ ఉంది. 38వ వచనం, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, ఆయన నా ప్రభు, హీఈస్ మై లార్డ్, నేను ఆయన సర్వెంట్ని, దాసురాల్ని, ఆయనను వాడుకుంటాను అన్నప్పుడు, నా జీవితం ఆయనకు ఉపయోగపడాలి అనుకున్నప్పుడు, నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, దీన్ని నేను ఒప్పుకోలేనని నేనెట్లా చెప్తాను, ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనిను. ఎంత దేవునికి భయభక్తులు కలిగిన జీవితాలు. మరియ జీవితం, యోసేపు జీవితం, జకరియా జీవితం, ఎలిజబెత్ జీవితం. విధేయత అన్న మాట చాలా బాగుంది. రెండు కుటుంబాల్లో సంపూర్ణ విధేయత. ఆ విధేయత చూపించే కాడ జకరియాకు ఎలిజబెత్ సహకారిగా ఉంది, ఎలిజబెత్కు జకరియా సహకారిగా ఉంది. ఎట్లాంటి పరిస్థితి గుండా వాళ్ళు వెళ్తున్నారు అన్న మాట దగ్గర 7వ అధ్యాయం, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. దేవుని పరిచర్లో ఉన్నారు, దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పు నడుచుకుంటున్నారు, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. అలాగని చెప్పి దేవుడు వారిని మనం అనుకుంటున్నట్టుగా సమృద్ధితో ముంచేశాడా, గర్భఫలాలతో దీవించాడంటే నో. వృద్ధాప్యంలోకి వచ్చేశారు, చావుకి దగ్గరకు వచ్చేశారు. అలాంటి పరిస్థితి వరకు కూడా, ఆ లాస్ట్ డేస్ వరకు కూడా ప్రభు వాళ్ళని దర్శించలేదు. చాలా ఆలస్యమైంది. ఒకనొక ఫేజ్ లో ఎలిజబెత్ మాట్లాడుతూ ఉంది, ఆమె ఏమన్నా హ్యాపీగా ఉందా? పిల్లలు లేకపోతే అన్ని సంవత్సరాల పాటు గుడ్రాలుగా పిలువబడడం ఎంత వేదనకరంగా ఉంటుంది. 24వ అధ్యాయం, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషుల్లో నాకుండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు ఇలాగ చేశాను, నా అవమానం తీసివేశాడు. ఎంత అవమానం, ఎంత వేదన. ఆశ్చర్యం ఏంటంటే అడిగిందల్లా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి వారు విధేయత చూపించారు అని ఇక్కడ రాయబడలా. వారు ఆశించిన ప్రతిదీ దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు కాబట్టి, వాళ్ళు దీవించబడ్డారు కాబట్టి వాళ్ళు విధేయత చూపించారు అని ఇక్కడ రాయబడిన. దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్న ఆలస్యానికి వెనకాల ఉన్న ప్రణాళిక ఏంటో వాళ్ళకి అర్థం కాకపోయినా, వాళ్ళకి అర్థం కాకపోయినా సంపూర్ణంగా వాళ్ళు లోబడ్డారు, సంపూర్ణంగా వాళ్ళు లోబడ్డారు. చాలాసార్లు భక్తి బిజినెస్ మైండ్ తో చేయడం చూస్తాం, భక్తి బిజినెస్ మైండ్ తో చేయడం చూస్తాం. ప్రభుని ప్రేమించి కాదు, ఏదో చెప్పారు ప్రార్థనకి వెళ్తే ఎగ్జామ్స్ లో మార్కులు వస్తాయి, ప్రార్థనకి వెళ్తే మంచి ఉద్యోగం వస్తుంది, ప్రార్థనకి వెళ్తే మంచి అబ్బాయితో వివాహం జరుగుతుంది, భవిష్యత్తు బాగుంటుంది, ఏదో ఆశించి అలా చెబితే వస్తారు వెళ్తారు అన్న ఉద్దేశంతో పేరెంట్స్ ఏమైనా మోటివేట్ చేయడానికి వాళ్ళు చెప్తే చెప్పుండొచ్చు కాక, దేవుడు మనం ఊహించిన దానికంటే మన మార్గాల కంటే ఆయన మార్గాలు ఉన్నతమైనవి, మన ప్రణాళికల కంటే ఆయన ప్రణాళిక చాలా ఉన్నతమైనది. అది మనకి బాప్తిస్మిచ్ యోహాను వారి గర్భాన పుట్టే వరకు మనకు అర్థం కాల. బాప్తిస్మిచ్ యోహాను వారి గర్భాన పుట్టిన తర్వాత దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళ జీవితంలో నెరవేరింది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ ప్రణాళికలో వీరిద్దరిని ఉంచాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఆ తల్లి ఆ అవమానం అంతా పోయినప్పుడు ఆమె మాట్లాడుతున్న మాటలు అర్థం కావాలి. అవమానం అంతా పోయినప్పుడు ఆమె మాట్లాడుతున్న మాటలు అర్థం కావాలి. ఆమంటది లూకాసువార్త మొదటి అధ్యాయంలో ఎంత ధన్యురాలుగా ఆమె కనబడతా ఉందో. 57, 58 వచనాలు. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభు అతని ఆమె మీద మహాకనికరం ఉంచెనని ఆమె పొరుగు వారు బంధువులు విని ఆమెతో కూడా సంతోషించిరి. ఎంత కనికరాన్ని ఆయన చూపించాడో, ఎంత గొప్ప ధన్యురాలుగా ఆమె చేశాడో మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి వారు నమ్మకంగా పరిచర్యలో ఉన్నారు, వారు అవసరాలు తీరకపోయినా లోటు ఉన్న, కొదువు ఉన్న, నింద ఉన్న, అవమానం ఉన్న, దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏంటో అర్థం కాకపోయినా ఫెయిత్ఫుల్గా వారు ఉన్నారు. సనగటం, గొనగటం, మధ్యలో బాయ్కట్ చేయటం, మధ్యలో దేవుడు మాకు అన్యాయం చేశాడు, మేలు చేయలేదు, మేము విడవబడ్డాము, ఎన్నడు వారి మాట, వారి నోట ఆ మాట మనం చూడలేదు, ఎన్నడు ఆ మాట చూడలేదు. లూకాసువార్త 7:27-30 ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గూర్చి రాయబడునో అతడే యోహాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునో లేడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునో లేడు. ప్రవక్త, యేసుక్రీస్తు ప్రభు కంటే ముందుగా రావలసిన దూత, ఆయన్ని ఏలియా వంటి శక్తి కలిగిన ప్రవక్తగా ఈ లోకానికి పంపించాల్సిన వచ్చినప్పుడు దేవుడు ఈ దీన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం, దేవుడు ఈ దీన కుటుంబం ద్వారా ఆయన లోకానికి పంపించడం వాళ్ళ యొక్క విశ్వాసానికి ఆయన ఇచ్చిన బహుమానం. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సింది సంపూర్ణ విధేయత, చివరి వరకు విధేయత, సంపూర్ణ సమర్పణ కలిగిన జీవితముగా ఎలిజబెత్ జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇదే అధ్యాయంలో మరియా జీవితాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. సంపూర్ణ విధేయత, సమర్పణ కలిగిన జీవితం. చాలా కాంట్రాస్ట్ గా కనిపిస్తాయి రెండు సన్నివేశాలు. ఒకరికేమో వయసు గతించిపోయింది, పిల్లలు పుట్టడానికి ఛాన్సే లేదు. మరొకరికేమో వివాహం కాలేదు, పిల్లలు పుట్టడానికి ఛాన్సే లేదు. దేవుడు వాళ్ళిద్దరి జీవితాల్లో నేను మిమ్మల్ని దర్శించాను, నీ జీవితాలు నాకు ఇష్టంగా ఉన్నవి అని చెప్పడానికి దేవుడు ఆ ఇద్దరు జీవితాలను దర్శించటం. లుకాసు వార్త మొదటి అధ్యాయంలో 36వ వచనం, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్య మందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది, గుడ్రాలను పడిన ఆమెకి ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పను. కాబట్టి నేను యవ్వన బిడ్డలకు జ్ఞాపకం చేసే మాట, యవ్వన బిడ్డలకు జ్ఞాపకం చేసే మాట, అట్లాగే పేరెంట్స్ కు జ్ఞాపకం చేసే మాట, మన ప్రణాళికలు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు మన పిల్లల జీవితాల్లో నెరవేరాలి అనుకోవటం కొంతవరకు మంచిదే గాని దేవుని ప్రణాళిక మన ప్రణాళిక కంటే ఉత్తమమైనది, దేవుని ఏర్పాటు మన ఆలోచన కంటే గొప్పది, భూమి కంటే ఆకాశ ఉన్నతంగా ఉన్నట్టుగా ఉన్నత ప్రణాళిక కలిగిన దేవుడు. కాబట్టి ఆయన వాక్యాన్ని చదవటం, ఆయన ఆజ్ఞను చదవటం, ఆయన ఉద్దేశాలను అర్థం చేసుకోవటం, సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకోవటం, ఆయన రెండవ రాకడ వరకు లేదా మనల్ని ఆయన పిలిచే వరకు మధ్యలో మన జీవితాల్లో ఉద్యోగాలు మన జీవితంలోకి వస్తే వాటిని ప్రభు తన చిత్తానుసారంగా వాడుకునేటట్లుగా, వివాహాల దగ్గర, గర్భఫలాల దగ్గర కంప్లీట్ గా నేను నా ఇంటి వారు అన్ని ప్రభు మహిమార్థమే వాడబడటం దానికి మనం సమర్పణ కలిగి ఉండాలని ప్రభు వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ప్రభు వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనంలో, మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెనైన అన్న అని ఒక ప్రవక్త ఉండేను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాల విధవరాండ్లే ఉండి దేవాలయమును విడి ఒక ఉపవాస ప్రార్థనలతో రెయింబగళ్ళు సేవ చేయుచుండెను. అన్న యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన 8వ రోజు మందిరంలో సున్నతి కొరకు తీసుకొచ్చినప్పుడు ఆమె చేతుల్లో ఆయన్ని చూసే అవకాశం ఆమెకు వచ్చింది. 38వ వచనం, ఆమె కూడా ఆ గడియన లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. ఆయన్ను చూసే అవకాశం ఇచ్చాడు, ఆయన కలుసుకునే అవకాశం ఇచ్చాడు. ఆమె జీవితంలో కూడా సుమంగళిగా వివాహం చేసుకుని జీవితకాలం అంతా భర్తతో ఉండి పిల్లలు గాని హ్యాపీగా ఉంది అని బైబిల్ గ్రంథంలో మనం చూడలేకపోతా ఉన్నాం. భర్త చనిపోయాడు, 84 సంవత్సరాలు ఒంటరిగా ఉంది. 84 సంవత్సరాలు ఒంటరి జీవితంలో ఆమె ఎన్నడూ ప్రభుని విడిచిపెట్టలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు, దేవాలయం విడిచిపెట్టలేదు, రేయిం బగళ్ళు సేవ చేయించుండెను. ఎలిజబెత్ అహరోను వంశంలో యాజక కుటుంబంలో పరిచర్య చేస్తున్నట్లుగా చూస్తున్నాం. హన్నాను మనం చూస్తున్నాం, ఆమె కూడా మందిరంలో పరిచర్ చేయడం మనం చూస్తున్నాం. మధ్యలో యవనస్తురాలైన తల్లి అయిన మరియా, ఆమె ప్రభువును ధరించుకోవటం, ప్రభువుని లోకంలో తీసుకురావడం, ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించుకోవడం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షణ కార్యం కొరకు వచ్చినప్పుడు ఆయన స్త్రీల పాత్ర ఎంత ప్రాముఖ్యంగా చూపించాడో మనం చూస్తున్నాం. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధరణ రిజరక్షన్ దగ్గర ఆయన తిరిగి లేచినప్పుడు అక్కడ స్త్రీలకే కనిపించాడు, స్త్రీలనే దర్శించాడు, స్త్రీలతోటే మాట్లాడాడు. చాలాసార్లు పరిచర్యలో స్త్రీలు తక్కువ పాత్రని పనకడికి వేస్తున్నారు, కాని ఏమాత్రం తక్కువ కాదు. అన్ని విషయాల్లో మీరు ప్రభు అన్ని విషయాల్లో అర్హతనిచ్చాడు, కానీ శిరసుకు లోబడి భర్తకు లోబడి పరిచర్య చేయడం తప్ప అన్ని విషయాలు సమానంగానే ప్రభు చూశాడన్న విషయాన్ని మరలా వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రారంభంలో స్త్రీలు, ముగింపులో స్త్రీలు చూస్తా ఉన్నాం. ఈ రాత్రి కూడా ప్రభు మరి చిన్న బిడ్డల మధ్య, యవన బిడ్డల మధ్య, బాలికల మధ్య ప్రార్థనా సహవాసాన్ని కట్టి ఈ బిడ్డల ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు జరిగించారు. 66 స్త్రీల సహవాసాలు కట్టబడ్డాయి. 66 స్త్రీల ప్రార్థనా బృందాలు, అన్నావలే, రెయింబగళ్ళు, మానక మందిరం, సంఘం అనే ఈ సహవాసంలో ప్రార్థన చేస్తున్న వారిగా ప్రభు మన ఉంచాడు. కాబట్టి ప్రభు ఆశతో చూద్దాం. తెలియదు, ఎలిజబెత్కు తెలియదు, మరియకు తెలియదు, అన్నాకు తెలియదు ఆయన దర్శించే దినం ఎప్పుడు. మనకు కూడా ప్రభు రాకడ దినం ఎప్పుడు తెలియదు. మనకు కూడా మనల్ని పిలిచే దినం ఎప్పుడో కూడా తెలియదు. కానీ మనకున్న విశ్వాసం ఏంటంటే ఆయన వాగ్దానం చేశాడు, నెరవేరుస్తాడు, తప్పక వస్తాడు, తప్పక దర్శిస్తాడు, తప్పక మనం ఆశను నెరవేరుస్తాడు. మనమేమి సెటిల్డ్ లైఫ్లో లేం, మధ్యస్థలో ప్రయాణంలో ఉన్నాం, యాత్రికులుగా ఉన్నాం, పరదేశులుగా ఉన్నాం. నేను కాకినాడ జేమ్స్ మిషన్ కనెక్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మందిని చూసినప్పుడు అదే అనిపిస్తా ఉంది, నిజమే మనం మరణానికి లోనైన శరీరంలో ఉన్నాం, రోగాలకు గురి అయిన శరీరంలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, వేదంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, మరణఛాయల్లో ఉన్నాం. ఈ ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. లూకాసువార్త మొదటి అధ్యాయం 76 నుంచి 79 వచనాల్లో ప్రవచనం. మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడదు, మన దేవుని మహావాత్సల్యాన్ని బట్టి వారి పాపాలను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నువ్వు ప్రభువుకు ముందుగా నడుతూ మన పాదములకు సమాధాన మార్గం నడిపించినట్లు చీకట్లోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగుచుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. కాబట్టి అరుణోదయం, అరుణ గొప్ప రక్షణ, పాపక్షమాపణ, మనం ఆయన కలుసుకోబోతా ఉన్నాం, మనం ఆయన వద్దకు వెళ్ళిపోతా ఉన్నాం. నమ్మకంగా ఏ ఛాలెంజెస్ ఉన్నా, పిల్లలు పుట్టకపోయినా, భర్త చనిపోయినా, వైధవ్యమైనా, అనారోగ్యంగా ఉన్నా, ఏది ఎలాగున్నా సరే వి మస్ట్ బి ఫెయిత్ఫుల్, నమ్మకంగా కొనసాగుతాం. అందులో భాగంగానే ఈ అనుదిన ప్రార్థన సహవాసాలు చల్లారిపోకుండా, వెనకడుగు వేయకుండా, లోక మోసాల్లో పడిపోకుండా, అపవాది అబద్ధాలు గురికాకుండా ఉండడం కొరకు ఈ సహవాసాలు కట్టుబడతా ఉండగా, ప్రత్యేకంగా యవన బిడ్డలకు, బాలికలకు, బాలులకి చాలా అవసరమని నేను పేరెంట్స్ కి జ్ఞాపకం చేస్తూ పిల్లల్ని ప్రభువులో నడిపించాలని, సహవాసాలను కట్టాలని కూడా కోరుకుంటూ ఆ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ వాక్య తలంపులు మనందరి వినికిడిలో ఫలింపు చేయనుగాక. ఆమేన్.